పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల వరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 17 వచనాల వరకు. దయచేసి మనం ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. చదువుతున్నాను, దయచేసి చూడండి. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తము లోబడి యుండుడి. రాజు అందరికిని, అధిపతియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు, సన్మార్గులకును మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులైయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. ఇది నీ వాక్యము, నీ పరిశుద్ధమైన వాక్యము గనుక నీవే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మంచి దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు, ఇప్పటి వరకు నీ కృపను కుమ్మరించావు మా తండ్రి, ఇక ముందు కూడా నీ కృప చేతనే జీవింపచేయమని బతిమలాడుకుంటున్నాం. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని పోషించండి అయ్యా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా, మా జీవితాలని మార్చమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల వరకు చూసుకున్నాము, చదివాము. అయితే పేతురు గారు ఎవరికి రాశారు, పత్రిక ఎందుకు రాస్తున్నారని మనం ప్రతిసారి చూస్తున్నాము. అలాగే ఒక 2 నిమిషాలు మనం ఆ బ్యాక్గ్రౌండ్ విషయాలు ఆలోచిద్దాము. విశ్వాసులైన యూదులు ఎరుషలేములో విపరీతమైన హింస ఉన్నదని వాళ్ళు పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి చెదిరిపోయారు. అక్కడికి వెళ్తే అక్కడ డబుల్ అయిపోయింది ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు, ఆ కష్టాలు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నందుకు, యేసుక్రీస్తు ప్రభువారిని వారి కోసం సేవ చేస్తున్నందుకు, సువార్త ప్రకటిస్తున్నందుకు. ఏం జరుగుతుందంటే వాళ్ళు హింస పొందుతున్నారు యూదుల ద్వారా, యూదులైన విశ్వాసులు యూదుల ద్వారా, అన్యజనుల ద్వారా. అయితే అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు అని అంటే, అదే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసివేయటం, కిరాయికి రూమును ఇంటిని కిరాయికి ఇవ్వకపోవటం, సమాజంలో నుంచి వెలివేయటం, చిన్న చూపు చూడటం, అవమానపరచటం, కొట్టడం, తిట్టడం, జైల్లో వేయటం, చంపడం, అతి క్రూరంగా విశ్వాసులను హింసించడానికి ప్రయత్నాలు జరుగుతున్న రోజులవి. నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న రోజులవి. అలాంటి టైంలో వాళ్ళకి ఉత్తరం రాస్తూ, మీరేం కంగారు పడద్దు, ఇలాంటివి వస్తే వాటిలో ఆనందించాలి. అదేంటి వీళ్ళందరూ చనిపోతున్నారు, చంపేస్తున్నాడు, జైల్లో వేస్తున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారంటే ఆనందించండి అని పేతురు గారు రాస్తున్నాడు. ప్రోత్సహించిన తర్వాత, అంటే ఆదరించిన తర్వాత మిగతా అధ్యాయాలన్నింటిలో ఆయన హెచ్చరిక ఆజ్ఞలే జారీ చేస్తున్నాడు. శ్రమల్లో కూడా పాపానికి కాంప్రమైజ్ అవ్వకూడదు. శ్రమలు ఇంత భయంకరంగా ఉంటే అలాగే అన్ని ఆదరణలు రాయొచ్చు కదా. వాళ్ళలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ప్రతి విషయాల్లో ఏ విషయంలో కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు అని ఒక్కొక్క విషయాన్ని ఉటంకిస్తూ రాస్తున్నాడు. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చేసరికి 2:13-17 వచ్చేసరికి అక్కడున్న అధికార పొలిటికల్ పార్టీస్, అధికార యంత్రాంగం వాళ్ళ గురించి ఈ మాటలు రాస్తున్నాడు. అసలు పర్సిక్యూషన్ వచ్చింది ఎక్కడి నుంచి? లోకల్ ప్రజల నుంచి, అంటే అన్ని జనులైన వ్యక్తుల నుంచి, యూదులైన అవిశ్వాసుల నుంచి, అవిశ్వాసులు విశ్వాసులుగా, అసలు ఈ ఇబ్బంది పొందుకునేది విశ్వాసులు, ప్రభుత్వం నుంచి. మీరే చెప్పండి, ప్రభుత్వమే క్రైస్తవులకు వ్యతిరేకంగా కక్ష కట్టింది అని అంటే ఎవరేం చేస్తారు? అయితే అలాంటి రోజులు నీరో చక్రవర్తి చాలా క్రూరంగా క్రైస్తవుల్ని హింసించేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఉత్తరం రాస్తూ వాళ్ళని ఆదరిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. అందులో భాగంగానే ఏమంటున్నాడంటే, అంటే ఆదరణ ఇస్తూనే కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా ఉంది, ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది. ఏంటి అనంటే, మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తము లోబడి ఉండు. నీరో చక్రవర్తి గారు విపరీతంగా హింసిస్తూ ఇబ్బంది పెడతా ఉంటూ ఉంటే చక్రవర్తి ఎవరికి ఇస్తాడు ఆదేశాలు? ఆర్మీకి ఇస్తాడు, అధికారులకు ఇస్తాడు. అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, మనకు డిపార్ట్మెంట్లు అన్నీ తెలుసు. ఈ పోలీసు డిపార్ట్మెంట్ కానీ, ఆర్మీ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వ పాలన చేసే డిపార్ట్మెంట్స్, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కానీ, వీటన్నిటికీ ఆదేశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుషులు నియమించు ప్రతి కట్టడకును లోబడాల్సిందే. ఎట్లా లోబడాలంటే, ప్రభు కోసం, ప్రభు నిమిత్తము అనంటే ప్రభు కోసం లోబడాలి. ప్రభు కోసం ప్రతి మనిషిని యొక్క అధికారానికి లోబడాల్సిందే. అది రాజైనా అధిపతి అయినా, ఎందుకు ఎట్లా అనంటే, లోబడటం అనే మాట ఉపయోగించాడు. లోబడటం అనంటే అది స్వేచ్ఛగా, హృదయపూర్వకంగా, క్రమబద్ధంగా దేవుని అధికారానికి లోబడటం. నిజంగా దేవునికి లోబడే వాళ్ళంట అన్ని చోట్ల అందరికీ లోబడతారంట. నిజంగా దేవుని వాక్యానికి లోబడే వ్యక్తులంట వాళ్ళు ఇంట్లో భర్తకి భార్య, పిల్లలు తల్లిదండ్రులకి, పిల్లలు పెద్దలకి, సమాజంలో ఉన్న అధికారులైన నాయకులైన వాళ్ళకి, సంఘంలో ఉన్న నాయకులకి లోబడతారంట. రూట్ ఏంటి? రూట్ ఏంటంటే, దేవుని వాక్యానికి లోబడే వ్యక్తులు దీనికి కూడా లోబడతారంట. కానీ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు ఏంటంటే, మీరు లోబడాల్సిందే. ఎందుకంటే ప్రభు కోసం, దేవుని మహిమ కోసం అలా చేయాల్సిందే. మీరు మనుష్య అధికారం, మనుషులు నియమించిన కట్టడలు ఎక్కడుంటాయి? ఎవరి కోసం? అవన్నీ మన కోసమే. రాజ్యాధికారం, రాజ్యాంగం, ఏమంటారు, ఈ పరిపాలనా విభాగం, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ ఎవరి కోసం? మన కోసమే. ఈ వ్యవస్థలన్నీ ఎలా నిర్మించబడ్డాయి? దేవుని ద్వారే. కానీ ఇక్కడ మనుష్యులు నియమించిన కట్టడలు అనంటే, ఇవన్నీ మన కోసం ఉన్నాయి కాబట్టి మనం నియమించిన కట్టడలు అని అంటున్నాడు. కానీ వ్యవస్థలన్నీ కూడా ఆయన కోసం, ఆయన ద్వారానే నిర్మించబడ్డాయంట. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ లేదు, ఏ అధికారులు లేడు, ఏ నాయకులు లేడు అనుకోండి, అసలు ఎలా ఉంటుంది మీరే చెప్పండి? అసలు ఒక దానికి ఒక ఆర్డర్, ఒక డిసిప్లిన్, ఒక హద్దు, ఒక పరిధి, ఒక కంట్రోల్ లేకపోతే చాలా దారుణం అయిపోతుంది. ఎప్పుడు అందరూ చచ్చిపోయేవాళ్ళు, అందరూ చచ్చిపోయేవాళ్ళు. కాబట్టి వీటికి లోబడాల్సిందే అంటున్నాడు. అయితే అప్పట్లో మరి నీరో చక్రవర్తి రోమా ప్రాంతాన్ని, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అసలు చాలా మంది చరిత్రకారులు ఆయన గురించి రాసింది ఏంటంటే, భయంకరమైనటువంటి క్రూరుడంట, దుర్మార్గమైనటువంటి పాలన చేసినటువంటి వ్యక్తి అంట, అయినా లోబడాల్సిందే అంటున్నాడు. క్రైస్తవులంటే విపరీతంగా హింసించి చంపించేవాడంట. ఆ రోమును తగలబెట్టేసి ఈ క్రైస్తవులే ఈయన తగలబెట్టేసి క్రైస్తవులే తగలబెట్టి వాళ్ళని చంపేయండిరా అని అన్నాడంట. వాళ్ళందరినీ చంపేనా అంటే, ఆయన చేసి కావాలని పని క్రైస్తవుల మీద నెట్టేసి వాళ్ళని ఎట్లా చంపాలని అలా చంపించాడంట చాలా మంది. అలాంటి టైంలో ఏమనాలి వాస్తవానికి? ఏ అధికారం వచ్చినా, ఏ అధికారం ఉన్నా, ఏమున్నా, ఎలాంటి రూల్స్ పెట్టినా కూడా అసలు ధిక్కరించండి, ఎదిరించండి, బైకాట్ చేయండి, స్ట్రైక్ చేయండి, హక్కుల కోసం పోరాడండి, అవసరమైతే ఎదురు తిరగండి, కొట్టండి, చంపేయండి మీరు కూడా అని అనలే. ఏమన్నాడంటే సింపుల్గా, అధికారానికి ఆ కట్టడలకి, ఆ నియమాలకి లోబడి ఉండాల్సిందే. ఇక్కడ అధికారాలు ఏమన్నాడంటే, అన్ని రకరకాల అధికారాలని, అది లోకల్ లెవెల్లో నుంచి మెయిన్ స్టేట్ బాడీ, నేషనల్ బాడీ వరకు. నేషనల్లో ఒక లీడర్షిప్ ఉంటుంది, నేషనల్లో అంటే జాతీయ పరంగా ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లేకపోతే వాళ్ళ కింద మంత్రులు, మంత్రి మండలి, ఎమ్మెల్యే, ఎంపీస్, ముఖ్యమంత్రులు, వాళ్ళ కింద సెటప్, తర్వాత ఈ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఐఏఎస్, ఐపీఎస్, ఈ పోలీసింగ్ వ్యవస్థ, ఇంకా రకరకాల విభాగాలు ఉన్నాయి. వాళ్ళన్ని నియమాలకు అనుసారంగా వెళ్తారు, అంటే అక్రమంగా కూడా వెళ్తారు అనుకోండి కొన్ని విషయాల్లో, కొన్ని చోట్ల కొన్నిసార్లు. కానీ ఇక్కడ ఏం రాశారంటే, లోబడాల్సిందే, దేవుని కోసం లోబడాలి, దేవుని మహిమ కోసం లోబడాల్సిందే. ఎందుకనంటే ఈ లోకానికి అర్థం కావాలి. వీళ్ళు చాలా ఏమంటారు డిసిప్లిన్ వ్యక్తులు. వీళ్ళు అసలు దేవుని పిల్లలంటే నిజంగా లోబడే వాళ్ళంటే వీళ్ళు అని లోకం మన గురించి సాక్ష్యం చెప్పాలంట. అసలు దేవుని కోసం అల్లరి చేసే వ్యక్తులు కాదు, శాంతపరులు, చాలా క్రమబద్ధంగా నడుచుకునే వాళ్ళు, లోబడే వాళ్ళు వీళ్ళు అని లోకమే మన గురించి సాక్ష్యం చెప్పాలంట. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఒక పాపానికి దేనికైనా ప్రేరేపించింది అనుకోండి, అప్పుడు విధేయత చూపించాలా? ఈ పాపం అందరూ చేయాల్సిందే అంటే రాజుగారు ఆజ్ఞించారు, గుర్తుందిగా మీకు, నబుకద్నెజర్ రాజు ఒక ఆజ్ఞిచ్చాడు, అందరూ ఈ యొక్క విగ్రహానికి సాష్టాంగ పడి నమస్కరించాల్సింది, అది పాపం. అప్పుడు మనం ఏం చేయాలి? సాష్టాంగ పడి నమస్కరించాలి. ఎందుకంటే రాజు ఆజ్ఞాపించడు నియమం కాబట్టి మనం కూడా సాగిలపడాల్సిందే అని మనం వెళ్ళి సాగిలపడాలా? లేదు. వాక్యానికి ఏ కట్టడ విరుద్ధంగా ఉంటుందో దానికి లోబడాల్సిన అవసరం లేదు. వాక్యానికి విరుద్ధంగా ఉంటే వాక్య సత్యాలే మనకు ప్రమాణాలు. వాక్య సత్యాలకి విరోధంగా ఏ నియమం వచ్చినా వాటికి లోబడాల్సిన అవసరం లేదు, లోబడకూడదు. ఎందుకంటే అది పాపం, దేవునికి వ్యతిరేకంగా చేసే పాపం అవుతుంది. ఒక విషయం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా పాపం ఎప్పుడు చేస్తామంటే దేవుని వాక్య ప్రమాణాలకి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు. అయితే ఇప్పుడు పాపానికి ప్రభుత్వం ప్రేరేపిస్తుంటే అన్ని రకరకాల చేస్తూ ఉంటే మాత్రం మనం చేయకూడదు, కానీ కొన్ని ఇరుకుల పెట్టించి చాలా ఇబ్బంది పరిచే వాటి మనకుంటాయి, కొన్ని మనకు కావాలని చేస్తారు. క్రైస్తవుల మీదకి, దేవుని ప్రజల మీదకి, సేవకుల మీదకి కావాలని కొన్ని చట్టాలు తీసుకొని వస్తారు, వాళ్ళను అందులో ఇరికించేసి వాళ్ళను నష్టపరచాలి, ఇబ్బంది పెట్టాలి అని. ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళకి ఏమీ రాకుండా బెనిఫిట్స్, లేకపోతే వాళ్లకు రిజర్వేషన్ లేకుండా చేయాలని, ఇంకా ఏదేదో కుట్రలు జరుగుతాయి. వాటికి ఏం చేయాలి? మరి లోబడాల్సిందే. ఎందుకంటే మనల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నాడు, అది పాపానికి ప్రేరేపించినట్టు కాదు. ఆయన చట్టం చేశాడు కొన్ని విషయాలను బట్టి. ఒకవేళ చట్టము అది తప్పై ఉండొచ్చు, దాని విషయంలో పిటిషన్ వేయచ్చు, తప్పేం లేదు, కానీ దాని గురించి బాగా ఆర్గ్యూ చేసి గొడవ దాకా తీసుకెళ్లి హక్కుల కోసం బైకాట్లు చేసి గొడవ చేయకూడదు. చాలాసార్లు ఏం చేస్తామంటే అసలు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏ నియమాలు, ఏ కట్టడలు ఎంత హద్దులో ఉంటాయి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వేటికి లోబడాలి, వేటికి లోబడకూడదు అనే జ్ఞానం మనకు ఉండాల్సిందే. దేవుని వాక్య ప్రమాణాలే మన జీవితానికి సత్యాలు, అవే మన స్టాండర్డ్స్. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించాలి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు చూస్తే ట్రాఫిక్ నిబంధనలు ఉన్నాయి. ట్రాఫిక్ లో సిగ్నల్ వేసినప్పుడే వెళ్ళాలి, ఒక హెల్మెట్ పెట్టుకోవాలి తప్పకుండా, అవసరమైతే రెండు హెల్మెట్లు పెట్టుకోవాలనే నియమాలు వచ్చాయి, ట్యాక్స్ కట్టాలి, రకరకాల విషయాలు ఉంటాయి. ట్యాక్స్ పే చేయాలి. ఇవన్నీ నియమాలు, నిబంధనలు, వీటికి లోబడాల్సిందే. ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టేస్తాం, ఆ తప్పు. యేసుక్రీస్తు ప్రభు వారే ట్యాక్స్ పే చేశాడు. వాళ్ళు వచ్చి అడిగారు, ఏంటి ట్యాక్స్ పే చేస్తున్నావు అను అని అంటే, అచ్చా అవునా, ఆ చేప నోట్లో ఒక అది ఉంటే తీసుకుని అంటే, తీసుకుంటే కాయిన్ ఇటు సైడ్ ఎవరి పేరు ఉంది, అటు సైడ్ ఎవరి పేరు ఉంది, ఏం రాసింది, ఏం ఏం బొమ్మ ఉంది అని చెప్తా అడుగుతాడు. అంటే కైసరు ఉంది అని అంటే, అచ్చా కైసరు కైసరికి ఇచ్చేయండి, దేవుని దేవునికి ఇచ్చేయండి. యేసు క్రీస్తు ప్రభువారు బతికిన దినాల్లో ఆయన ఆయన సొంతంగా ట్యాక్స్ పే చేశాడు. మరి మన సంగతి, యేసుక్రీస్తు ప్రభు వారు ట్యాక్స్ పే చేస్తే మనము ట్యాక్స్ ఇంత అసలు ఎందుకు పే చేయాలి మేము ట్యాక్స్ అని ఎదురు తిరగకూడదు. అసలు కొన్నిసార్లు ఏమైపోయిందంటే, ఈ ప్రభుత్వం ఎంత భయంకరమైన ట్యాక్స్లు అంటే, మిగతా విషయాల్లో ఏసీలకు దానికి దీనికి ఏదో 14% ఏదో చేసి తక్కువ చేసి, పప్పులు ఉప్పుల మీద విపరీతమైన 20% కంటే ఎక్కువ వేశారు. అంటే నేను ఉదాహరణగా చెప్తున్నాను, ఎగ్జాక్ట్లీగా నంబర్ చెప్పకపోవచ్చు. అలా చేసినప్పుడు అసలు ఎంత ఆక్రోశం, ఎంత అన్యాయం, ఎంత అక్రమం అనిపిస్తుంది. అసలు ఏమైనా ఏం పద్ధతి ఇది అనిపిస్తుంది కదా. చాలా ఆక్రందన కట్టలు తెంచుకొని వస్తుంది, కోపం, ఇబ్బంది, ఏడుపు. ఏంది ఇది? దాని విషయంలో కొంత లీగల్గా నార్మల్గా చెప్పొచ్చు, కానీ దాని విషయంలో చాలా రకరకాల గొడవలు దాంట్లోకి వెళ్ళిపోకూడదు, లోబడాల్సిందే. వాళ్ళు కావాలని కొన్నిసార్లు చేస్తే అయినప్పటికీ లోబడాల్సిందే. ఎట్లా సార్ కావాల్సి చేస్తే కూడా ఎట్లా లోబడతాం మనం అనంటే ఇబ్బంది కలుగుతుంది. కావాలని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు, అది దేవునికి తెలుసు, అందుకనే లోబడాలి. రెండవది, కావాలని చేస్తున్నప్పుడు కొంతమందికి చాలా మందికి నష్టం కలుగుతుందన్నప్పుడు కొన్ని విషయాల్లో న్యాయబద్ధంగా కొన్ని విషయాలు ప్రభుత్వానికి చెప్పడం కోర్టుల ద్వారా అది కొంతవరకు సమంజసమే. కానీ ఆర్గ్యుమెంట్స్, గొడవలు, అవసరమైతే కొట్లాడుకోవటం, చంపుకోవడానికి వెళ్ళకూడదు. ప్రభుత్వ నియమాలను గౌరవించాలి, అవి తప్పకుండా వాటికి లోబడాల్సిందే. మీరే ఆలోచించండి, నీరో చక్రవర్తి ఇంత క్రూరుడైతే, ఆ క్రూరత్వమైనటువంటి ప్రభుత్వంలో క్రైస్తవుల్ని హింసిస్తూ చంపుతూ చాలా చిన్న చూపు చూస్తూ వాళ్ళని ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటే, ఆ టైంలో మీరు రూల్స్ పాటించాలంటే ఎట్లా ఉంటుంది? బాబు ఆయన మమ్మల్ని కొడుతున్నాడు, జైల్లో వేస్తున్నాడు, చంపుతున్నాడు, హింసిస్తున్నాడు, ఇక్కడ అసలు జాబ్కి వెళ్తే జాబులు దొరకట్లేదు, తీసేస్తున్నాడు, రూమ్కి ఎడైనా కిరాయికి వెళ్తే రూమ్లు ఇవ్వట్లేదు, ఇల్లు రెంట్కి ఇవ్వట్లేదు. సమాజంలో కూడా చాలా ఆక్రోశాన్ని నూరిపోశాడు ఈ క్రైస్తవ్యం గురించి. ఇలాంటి టైంలో మమ్మల్ని ఆదరించాల్సింది పోయి, మీరు రూల్స్ పాటించాలి, ఆయనకు లోబడాలి, ఈ నియమాలు ఏమైనా పెడితే అనంటే ఎట్లా ఉంటుంది? కానీ లోబడాల్సిందే. మనం కొన్నిసార్లు ఇలా కూడా ఆలోచించవచ్చు, కంపారిజన్ చేసుకుంటే సేమ్ అట్లాంటి పరిస్థితిలోనే, ప్రాబబ్లీ ఇప్పటికంటే ఇంకెక్కువ అప్పుడు. సరే, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతుంది, చాలా చోట్ల కూడా అలాగనే జరుగుతుంది. సేవకుల్ని చంపించటం, విశ్వాసుల్ని చంపటం, ఇబ్బందులు పెట్టడం, చాలా మందిరాలను కూల్చేస్తున్నారు. మా చోట్ల కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అసలు యాంటీ కన్వర్షన్లో వచ్చిన తర్వాత అసలు సంఘాలే కట్టకూడదు, సమూహంగా ఏడ కూడుకోకూడదు అంటే ఏం చేస్తారు, ఎక్కడ సేవ చేస్తారు? వెళ్ళి ఇంట్లోకి వెళ్తారు, ఇంట్లో హౌస్ చర్చెస్ రన్ చేసుకుంటారు. మరి ఇంట్లో కూడా సంఘాలని కూడుకుంటున్నారు, అక్కడ కూడా వాళ్ళని తీసేయించండి అని ఇక్కడికంటే అక్కడ డ్రిల్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పేతురు గారు ఏమంటున్నారంటే, మీరు లోబడాలి న్యాయానికి, అంటే నియమాలకి. విశ్వాసులంగా మనం ట్యాక్స్, ట్రాఫిక్ నిబంధనలు, లైసెన్స్ లేకుండా బండ్లు నడపడం, హెల్మెట్ లేకుండా బండ్లు నడపడం, ఇవన్నీ చిన్నవి, చాలా చిన్న చిన్నవి. చాలా రకరకాల నియమాలు ఉంటాయి ల్యాండ్స్ విషయాల్లో, ఇల్లు విషయాల్లో, ఇంటి పన్ను విషయాల్లో, మిగతా రకరకాల పన్నుల విషయాల్లో, చాలా విషయాలు డిపార్ట్మెంట్స్లో రకరకాల నియమాలు ఉంటాయి లోబడాలి. 14వ వచనంలో ఏమంటున్నాడంటే, రాజు అందరికి నీ అధిపతి, అధిపతి అంట నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండు. రాజు ఎవరికి అధిపతి? అందరికి అధిపతి కదా. ఈ రాజు అనే వ్యక్తి మన ప్రధానమంత్రి గారు గాని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గాని, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గాని, డిపార్ట్మెంట్లన్నీ ఫ్లో ఆఫ్ అథారిటీ ఉంటుంది. అంటే పైనుంచి ఆర్డర్స్ వస్తే, ఆదేశాలు వస్తే కింద అది ఇంప్లిమెంట్ చేయాలి. అయితే వాళ్ళలో ఒక మంచి గుణం కూడా ఉందంట, చెడు చేసేవారిని శిక్షిస్తారంట, మంచి ఏదైనా చేస్తే, మేలు ఏదైనా చేస్తే వాళ్ళని ప్రశంసిస్తారంట, మెచ్చుకుంటారంట. అంటే నిజంగా జరుగుద్దా బ్రదర్ ఇది అని అంటే, జరుగుద్దంట. ఎంత క్రూరులైన వ్యక్తులైనా కొన్నిసార్లు చెడ్డ విషయం చేసేసరికి వాడిని శిక్షిస్తారంట తప్పకుండా. అది దేవుని వాక్యమే చెప్తుంది. అసలు వాళ్ళు అందుకే నియమించబడ్డారంట, చెడ్డదాన్ని శిక్షించడానికి, మంచి మేలు చేస్తూ ఉంటే వాళ్ళని ప్రశంసించడానికి రాజుగారు వాళ్ళ యంత్రాంగం పనిచేయాలంట. అలా పనిచేస్తారంట, అదే పని చేస్తారంట వాళ్ళు. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగే జరుగుతుందా? ఇప్పుడు కానీ, అప్పుడు నీరో చక్రవర్తి పరిపాలనలో కానీ అలాగనే అడ్మినిస్ట్రేషన్ ఉందా? ఒకవేళ చాలా కుటిలంగా కపటంతో ఏం చేస్తారంటే, అన్యాయంగా అక్రమంగా వాళ్ళ పార్టీల్లో లేకపోతే అధికారుల్లో ఒకవేళ ఉంటే వాళ్ళను తప్పిస్తూ కప్పిపెట్టడానికి చేసేవి బోల్డన్ ఉంటాయి. అక్రమంగా చేస్తారు వాళ్ళు, అన్యాయంగా కప్పిపెడతారు. అంటే మంచి చేసేవాణ్ణి, అతన్ని తొక్కేసి లేకపోతే వాళ్ళని అవమానపరిచి ఇబ్బంది పెట్టి జైల్లో వేయిస్తారు. ఏమీ అక్రమం చేసి, అన్యాయం చేసి, రౌడీజం చేసి, చంపించి, విపరీతమైన విషయాలను ఈ కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళని తప్పిస్తారు. అయితే వీళ్ళు, ఇలాంటి వ్యక్తులు మంచి చేసే అవకాశం కూడా ఉందా? ఉందంట. అందుకని దేవుని వాక్యం రాశాడు. ఎందుకు? ఉదాహరణ చాలా మన ముందే ఉన్నాయి. నెబుకద్నెజర్ రాజుగారు, ఆయన ఎంత భయంకరమైన క్రూరమైన వ్యక్తి, ఇజ్రాయెల్ అందరినీ చంపి చెరపట్టి, చాలా మందిని చంపి చెరపట్టి, భార్య బిడ్డల్ని చంపేసి, పిల్లల్ని బండల కేసు కొట్టి, వాళ్ళని భార్యల్ని ఈడ్చుకెళ్ళి చాలా యెరూషలేము అంతటి మందిరాన్ని అంతటిని కాల్చేసి 2-3 సార్లు వస్తాడు యెరూషలేము మీదకి. ఇజ్రాయెల్ మొత్తం అసలు భూస్థాపితం అయిపోతాడు. భూస్థాపితం చేసి కొంతమందిని చెరగా పట్టుకుని వెళ్ళిపోతాడు. చెరగా పట్టుకుని వెళ్తే వీళ్ళని ఎలా చూడాలి? వాస్తవానికి బానిసల్లాగా చూడాలి. బానిసలాగానే చూశారు ఎవరిని? ఇజ్రాయేలీ ప్రజల్ని. బానిసలాగా చూసినప్పుడు మన దానియేలు షడ్రక్ మేషక్ అభేద్నెగో వాళ్ళు అంటే ఈయన ఏదైనా కళ వచ్చినప్పుడు వెంటనే దానియేలు ఒక ఆయన్ని పిలిపించి, ఒక ఆయన ఉన్నాడండి మరి ఆయన్ని ఏమంటాడో చూద్దాం, మొత్తానికి ఆయన్ని పిలిపిస్తే ఆయన కల భావం చెప్పాడు. అదే మేలు, మంచి చేయటం అంటే మేలు చేశాడు. చేస్తే ఏం జరిగింది? నబుకద్నెజర్ రాజు ఏం చేశాడు? అబ్బా, దేవతల ఆత్మ కలిగినోడు ఈయన, దేవతలు ఆత్మ కలిగినోడు ఈయన అంటే ఆయన ఆయన చెప్పిన మాట చెప్తాను, ఈయన దేవుణ్ణి అంగీకరించాలి మనం అన్నట్టుగా మాట్లాడాడు. అంటే మరి ప్రశంస దొరికిందా లేదా? అంత క్రూరుడైన రాజు, ఈయన మంచి చేస్తే ప్రశంస దొరికిందా లేదా? ఎస్, 100% వాళ్ళు క్రూరులైనప్పటికీ చాలా సార్లు చెడ్డ విషయాలు శిక్షించడానికి రెడీ అయిపోతారు, మంచి విషయాలు వాళ్ళని ప్రశంసించడానికి కూడా రెడీగా ఉంటారు. అది దేవుడు చెప్తున్న మాటలు ఇవి. వాళ్ళు అందుకు నియమింపబడ్డారంట. ఒకవేళ అక్రమం కూడా చేయొచ్చు, కానీ తప్పకుండా ఈ విషయాన్ని కూడా చేస్తారంట. ఇప్పుడు జుడిషియల్ సిస్టమ్ ఉంటుంది, ఆర్డర్స్ ఉంటాయి. ఇప్పుడు వీటన్నిట్లో ఇవన్నీ ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరి ద్వారా జరుగుతుంది? ఆ రాజు అధికారుల ద్వారా, రాజు రాజు యొక్క అధికారుల ద్వారా, ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మిగతా ఇవన్నీ వీళ్ళ కింద ఉన్న అడ్మినిస్ట్రేషన్ టీం, వీళ్ళ ద్వారా జరుగుతుంది. ప్రభుత్వం అంట ఒక ఆయన అన్నాడు, ప్రభుత్వం అంట దేవునికి, దేవుని సాధనం అంట. ప్రభుత్వం దేవుని సాధనం అంటే దేవుని ఉపయోగించే టూల్ అంట. ఇంకొన్ని చోట్ల అంటాడు, అసలు రోమిలకు రాసిన పత్రికల్లో కనుక చదివితే వాళ్ళు దేవుని సేవకులంట. ఎవరు? ఈ నాయకులు, అధికారులు, ఈ రాజులంట దేవుని సేవకులంట. వాళ్ళు మూర్ఖులైన వాళ్ళకు లోబడాల్సిందే అని అంటాడు. వాళ్ళు ఏం మంచి పని చేసినట్టు ఏం అనిపించకపోయినా వాళ్ళు ఎప్పటికీ మూర్ఖత్వం చేస్తూనే ఉండి ఇలాంటి మూర్ఖమైన పనులు చేసినా కూడా లోబడాల్సిందే అని అన్నాడు. అక్కడ డైరెక్ట్ గా రాశారు రోమిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు మంచి ప్రవర్తన ఖచ్చితంగా కనపరచాల్సిందే, లోబడాల్సిందే. రాజు అందరికీ అధిపతి, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆయనకు ఇవ్వబడ్డది. ఎవరి చేతి ఇవ్వబడ్డది? దేవుడే అప్పగించాడట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ రాజు గద్దెక్కినా అంటే అడ్మినిస్ట్రేషన్ లోనైనా, అధికారులైనా, ఏమంటారు రాజులైనా అంటే ప్రధానమంత్రులైనా, ఎవరైనా ముఖ్యమంత్రులైనా, అధికారం దేవుడే ఇచ్చాడని మనం గుర్తించాలి ఫస్ట్. విశ్వాసులంగా, సేవకులంగా దేవుడిస్తే తప్ప ఆ గద్దె, ఆ సింహాసనం, ఆ పోస్టు, ఆ బాధ్యత, ఆ హోదా, ఆ అధికారం ఆయనకి లేదు. ఆయనే ఇచ్చాడు, దేవుడిచ్చాడు. మనము వాక్య ప్రమాణాలను బట్టి, దేవుని వాక్య సత్యాలను బట్టి దేవుడే ఈయన్ని హెచ్చించాడు. మూర్ఖమైన వాడు కావచ్చు, అంతకుడు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, కాని ఇచ్చింది దేవుడి అధికారం అని గుర్తుపెట్టుకోవాలి. అయితే చాలా సార్లు చట్ట విరుద్ధమైనటువంటి తీసుకొని వస్తారు. చట్ట విరుద్ధమైనటువంటి క్రైస్తవ్యం అట, అది బైబిల్ క్రైస్తవ్యం కాదంట. అంటే మీరు అందుకనే మనల్ని ఉల్టా చాలా సార్లు ప్రశ్నలు ఇస్తారు, రివర్స్. ఏంటి మీరు క్రైస్తవులు, మీరు చట్టాలను పాటించరా, రూల్స్ పాటించరా అని అంటారు. ఎందుకనంటే కావాలని అనే వాళ్ళు ఉంటారు. వాస్తవానికి కూడా అది అది నిజంగా చేయాల్సిందే, మనం చట్టాలని న్యాయాల్ని పాటించాల్సిందే. అక్రమంగా ఉంటే కొన్ని విషయాలు మాట్లాడచ్చు అంతే, కొన్ని విషయాలు రిక్వెస్ట్ చేయొచ్చు, కొన్ని విషయాలు పిటిషన్ వేసి చాలా మర్యాద పూర్వకంగా, చాలా కార్డియల్ గా, చాలా నమ్మకత్వంతో పారదర్శకంగా చెప్పాలి. అప్పుడప్పుడు అలా చేస్తున్నప్పుడు వాళ్ళని చంపే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు నీతి కోసం పోరాడు, న్యాయం కోసం అంతే. అంతే తప్ప మనం చాలా సార్లు అన్యుల్లాగా వ్యవహారం చేస్తే అది మంచిది కాదు. అందుకనే మళ్ళీ ఏమంటున్నాడంటే, ఎట్లంటే రాజులకు లోబడాలన్నాడు, అధికారులకు లోబడాలన్నాడు, ఆ నియమాలన్నిటికీ లోబడాలన్నాడు. ఎందుకనంటే మెచ్చుకోవటానికి, ఆ తప్పు చేస్తే ప్రతి దండన చేయటానికి వీళ్ళే ఉంటారు, వాళ్ళే చేస్తారు, రాజులే, ఆ అధికారులే, ఆ నాయకులే. అందుకనే లోబడాలన్నాడు. ఇప్పుడు చెప్పండి ఎందుకు లోబడాలి? మంచి వాళ్ళని మెచ్చుకోవడానికి, చెడ్డది ఏదైనా జరిగితే శిక్షించడానికి వాళ్ళే ఉన్నారంట, అందుకే లోబడాలంట. మనలో వచ్చే ప్రశ్న ఇమ్మీడియట్ గా ఏంటంటే, మరి వాళ్ళు అలా చేస్తే ఎట్లా అక్రమంగా? ఆ కేసులు వేరు, కానీ దేవుడు చెప్పే ఈ విషయం వేరు. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. దేవునికి ఇష్టము ఒకటి ఉందంట, దేవునికి ఇష్టము ఒకటి ఉందంట. ఏంటి అది అనంటే, మూర్ఖుల నోరు మూయటం అంట. మూర్ఖుల నోరు ఎట్లా మూస్తాం? మూర్ఖంగా మాట్లాడతారంట చాలా మంది, చాలా గప్పాలు కొడుతూ అవమానపరుస్తూ మూర్ఖంగా మాట్లాడతారంట సమాజంలో మనం చూస్తున్నామని. మరి అలాంటి రెచ్చగొడుతున్నప్పుడు, మూర్ఖంగా మాట్లాడి అవమానపరుస్తూ నిందలేస్తున్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళ నోరు మూయించాలంటే ఏం చేయాలి మనం? బ్రదర్, నోరు మూయించాలని దేవుడు రాశాడు. చాలా మంది వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎక్కడో తెలుసా అండి, దేవుడు మూర్ఖుల నోరును మూయించమన్నాడు కాబట్టి ఇప్పుడు మేము వేస్తాం చూడండి, ఎట్లా మాట్లాడతామో చూడండి. కొంచెం అర్థం కావడానికి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి దయచేసి. మనం వెంటనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేస్తాం, రివర్స్ స్ట్రాంగ్ కౌంటర్స్. అవసరమైతే ఆయన వాళ్ళు తిడితే మనం కూడా తిట్టడం, వాళ్ళు ఏదైనా మాట్లాడితే మనం కూడా రెండు ఇంకా ఎక్స్ట్రా అనటం, వాళ్ళు ఏ పద్ధతిలో తిడితే మనం కూడా అదే పద్ధతులు, వాళ్ళు ఒకవేళ బూతులు యూజ్ చేస్తే మనం కూడా బూతులు యూజ్ చేయటం, వాళ్ళు కోపంగా తిడితే మనం కూడా కోపంగా తిట్టడం. ఇది కాదు మూర్ఖులను నోరు మూయించడం అంటే. ఎంత స్పష్టంగా దేవుని చిత్తాన్ని రాయించాడంటే అది దేవునికి ఇష్టం అంట. మూర్ఖుల నోరును మూయించడం దేవునికి ఇష్టం అంట, కానీ ఇది ఎట్లా మూయించాలంట? మాటకు మాట కాదు. ఎలాగంట తెలుసా అండి? సత్క్రియలు చేసి, మేలు చేసి, మంచి పనులు చేసి. ఇంకొక పదం ఉపయోగించారు, యుక్త ప్రవర్తన గలవారై. యుక్త ప్రవర్తన గలవారై అంటే మేలు చేయాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అసలు మనం మంచి ప్రవర్తన కలిగి ఆ చట్టాలకు లోబడితేనే వాళ్ళ నోరు మూయించినట్టట. అది దేవునికి ఇష్టం అంట. మనం అట్లా కాదు, చట్టాలకు నిబంధనలకు లోబడకుండా మనం వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళతో పంచాయతీ పెట్టుకుంటాం చాలాసార్లు. దేవునికి అది ఇష్టం కాదంట. అసలు దేవునికి ఇష్టమేంది ప్రభుత్వం విషయాల్లో అని మనం ఆలోచిస్తే దేవుడేమంటాడంటే, నీ మంచి ప్రవర్తన, నా మంచి, మన మంచి ప్రవర్తన, మేలు చేసే విధానం, ప్రభుత్వానికి లోబడే విధానమే మూర్ఖుల నోరును మూయించేస్తదంట. అది దేవునికి ఇష్టం అంట. కాబట్టి ఆర్గ్యుమెంట్స్ ద్వారా నోరును మూయించటం కాదు. అందుకని ఈ పదం చాలాసార్లు ఈ వాక్యం తప్పుగా ప్రయోగించబడుతుంది. దేవుడు మూర్ఖుల నోరును మూయించమన్నాడండి, మనం కూడా రెండు డైలాగులు మాటలు మాట్లాడపోతే వ్యతిరేకంగా వాళ్ళు అసలు ఎండ్రు, చాలా వ్యతిరేకంగా మారిపోతారు, రెచ్చగొడతారు, రెచ్చిపోతారండి. మనం తప్పకుండా మనం కూడా రెండు మాటలు అనాలి తప్పకుండా అని చాలా మంది గాబరా పడిపోయి వాళ్ళు కూడా హై హెమరేజ్కి వెళ్ళిపోయి మాట్లాడతారు. అది తప్పు. అసలు దేవునికి ఇష్టం కాదు అది. దేవునికి ఏది ఇష్టం ఇక్కడ రాయించాడు. ఏది ఇష్టం అంటే మీరు అలా మంచి ప్రవర్తన గలవారై ఉండాలి, చాలా యుక్తిగా ప్రవర్తించే వాళ్ళై ఉండాలి, చాలా చక్కగా మేలు చేయాలి, ప్రభుత్వానికి లోబడాలి. అలా లోబడితేనే వాళ్ళ నోరును మూయించిన వాళ్ళు అవుతారు. ఎందుకనంటే చెప్పు ఈ ఆర్డర్స్ ఏం పాస్ చేసావు, ఏమి పాటించావు నువ్వు అని సమాజమే మనల్ని అడుగుతుందంట. అవునండి, ఈ విషయాలన్నీ మేము లోబడ్డాము అని అంటే వాళ్ళు నోరు మూసుకుంటారంట. ఇంకేముండదు వాళ్ళ జవాబు. లోబడినా కూడా వాళ్ళు చంపడానికి వస్తారు కదా, అది ఇంకా మనకు మంచిదే కదా. హతసాక్షిగా అయిపోవటం, దేవుని కోసం జీవిస్తూ ఉన్నప్పుడు చనిపోవటం, అది యేసుక్రీస్తు ప్రభువారే చెప్పాడు. మనం చాలాసార్లు తప్పుడు బోధకులు చెప్పే విషయాలను ఈజీగా గుర్తుపట్టచ్చు. దేవుడు మీ జీవితంలో ఏ కష్టాలు ఉండకుండా తీసివేస్తాడు ప్రియులారా. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన చేయండి, అసలు అన్ని కష్టాలని తీరిపోతాయి. తప్పుడు బోధ, రాంగ్ టీచింగ్ అండ్ ప్రీచింగ్స్, తప్పుడు బోధకులు చేసేవి అన్నీ ఇలాగే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడంటే, నన్ను తిట్టారు మిమ్మల్ని కూడా తిడతారు, నన్ను బూతులు తిట్టారు మిమ్మల్ని కూడా బూతులు తిడతారు. యేసుక్రీస్తు ప్రభు నిజంగా బూతులు తిట్టారు. ఇంకేమన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు, నన్ను మతి భ్రమించినోడు అన్నారు, ఇంట్లోలే అన్నారు, మిమ్మల్ని కూడా అంటారు. నన్ను కొట్టారు మిమ్మల్ని కూడా కొడతారు. నన్ను ఏమన్నారంటే దయ్యం పట్టినోడు అన్నారు, మిమ్మల్ని కూడా అంటారు. నన్ను చంపేశారు, మిమ్మల్ని కూడా చంపచ్చు. ఎంత స్పష్టంగా సత్యాన్ని చెప్పాడు. ఆయన వెంబడి వెళ్ళాలంటే, ఆయన కోసం జీవించాలంటే ఇలాగన్నీ నాకు చేశారు కాబట్టి మీరు కూడా చేస్తారు. అంటే మనం క్రైస్తవులంగా యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన వాళ్ళగా ఎంత రెడీ ఉండాలంటే, అన్నిటికీ రెడీగా ఉండాలి. శ్రమలు లేకుండా జీవితాన్ని, కష్టాలు లేకుండా జీవితాన్ని, దేవుని కోసం జీవిస్తున్నప్పుడు, సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు, మినిస్ట్రీ చేస్తున్నప్పుడు, ఏమి అన్ని సేఫ్ గా జరిగిపోవడానికి లేదు. మంచి కోరుకోవాలి, ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, అబ్బా ఈ వల్ల కాదు జీవితం అని దేవుని వదిలిపెట్టి వెళ్తే నిజమైన మారు మనసు కాదు. నిజంగా శ్రమలు ఉన్నాయని, ఇన్ని ఉన్నాయని తెలుస్తే అసలు నేను యేసు ప్రభుని నమ్ముకునేవాని కాదు కదా అని అంటే, మరి దేని చూసి వచ్చా మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి? డబ్బులు దొరుకుతాయనా, ఆశీర్వాదాలు వస్తాయనా? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే, ఆయన మారు మనసు పొందుకుంటే, ఎవరైతే రక్షించబడతారో, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, శ్రమలు ఎక్కువైపోతాయి. కానీ ఒక అద్భుతం ఏంటిదంటే, దేవుడు మనకు చెప్పిన మాట దాంట్లోనే ఆనందం ఇస్తాడంట. అవి తీసేయడంట, కొన్నిసార్లు తీసేస్తాడు. దేవుడు ఏం చెప్పాడంటే, దాంట్లోనే నీకు ఆనందం ఇస్తా, దాంట్లోనే నేను నిలబెడతా అని అన్నాడు. అందుకనే మనం ఏం చేయాలంటే, ఈ శ్రమల్ని ఎక్స్పెక్ట్ చేయాలి ముందే. నా జీవితం అంతా సాఫ్ గా సాగిపోతుంది, చాలా అద్భుతంగా, చాలా లగ్జరియస్ గా, ఏది ప్రార్థన చేస్తే అది దేవుడు ఇచ్చేస్తాడు, చాలా అద్భుతంగా ఉంటుంది, మంచిగా అసలు ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు, చాలా అద్భుతంగా ముందుకెళ్లిపోతాం. అది అబద్ధం. యేసుక్రీస్తు ప్రభు వారి కోసం నిజంగా మనం జీవించట్లేదని అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి కోసం జీవిస్తే ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం, సంఘంలో స్టార్ట్ అవుతుంది, సమాజంలో స్టార్ట్ అవుతుంది. మొత్తం ఎక్కడి నుంచి మనకు ప్రాబ్లం రావట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే అన్ని చోట్ల కాంప్రమైజ్ అయిపోతున్నాం మనం. మనము చట్టాలకి, న్యాయాలకి, ఆర్డర్స్ కి, రాజులకి, అధికారులకు లోబడాల్సింది. ఆ లోబడటమే ఒక సత్క్రియనంట, మంచి ప్రవర్తన కలిగిన యుక్తి ప్రవర్తన అంట. అది ప్రజల్ని మన మీద నిందలేసే వాళ్ళనే నోరు మూయిచ్చేస్తుందంట. ఆ మూర్ఖుల మూర్ఖంగా మాట్లాడే వాళ్ళ నోరు ఆటోమేటిక్ గా మూయబడుతుందంట. ఎందుకనంటే మనం లోబడే విధానం, లోబడిన ఆ మంచి ప్రవర్తన ద్వారానే, మాటల ద్వారా కాదు, గొడవల ద్వారా కాదు, రివర్స్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా కాదు అని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. కొన్నిసార్లు నోరు మూయించుట అంటే వాళ్ళని సైలెంట్ చేయటం అంట. నోరు మూయించటం అంటే జంతువును కట్టిపడేస్తే ఎట్లా ఉంటదంట, అలా ఉంటదంట. అంటే గ్రీకు పదానికి అర్థం, జంతువును కట్టేస్తే ఏమైపోతుంది, సైలెంట్గా అయిపోతుంది. అలాగా వాళ్ళు మౌనంగా అయిపోతారంట ఆటోమేటికల్గా. వాళ్ళ చెడు మాటలకి అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలి, మనం చెడు మాటలు మాట్లాడ కాదు. అది కాదంటే దేవునికి ఇష్టం. మనం చాలాసార్లు ఈ రోజుల్లో చూస్తున్నాం యూట్యూబ్లో, బయట వాళ్ళు ఒక మాట అంటే మనం, మన క్రైస్తవులు, మన సేవకులు కూడా అసలు ఇంకా కొంతమంది బాగా రెచ్చగొట్టే మాటలు, గర్వపు మాటలు, గొడవ కలిగినటువంటి మాటలు, అవసరమైతే చంపుకుందాం, కొట్లాడుకుందాం అని ఏ పెద్ద పెద్ద భయంకరమైన విషయాల్లో మాటల్లోకి వెళ్ళిపోతున్నారు. అది దేవునికి ఇష్టం కాదట. దేవునికి ఏది ఇష్టం ఇక్కడ రాశాడు దేవుడు. దేవుని చిత్తం ఏదంట, దేవునికి ఇష్టం ఏమంటున్నాడు 15వ వచనం లాస్ట్ లో, మూర్ఖుల నోరు మూయట దేవునికి ఇష్టం. ఎట్లా మూయాలో చెప్తున్నాడు, వాదనలు కాదు, జీవితం కనపరచటమే వాళ్ళ నోరు మూయించేస్తుందంట. సోషల్ మీడియాలో వాదనలు కాదు, నిజాయితీ కలిగిన జీవితమే శక్తివంతమైన సాక్ష్యం. ఆటోమేటిక్ గా నోరు మూసుకుంటుంది, నోరు మూయబడుతుంది. 16వ వచనం చూద్దాం. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండు. అంటే మనం క్రైస్తవులము, మనకు చాలా స్వేచ్ఛ దొరికింది, చాలా స్వాతంత్ర్యం ఉంది మనకి. ఎందుకనంటే మనం పాపంలో నుంచి, శాపంలో నుంచి, నరకంలో నుంచి, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి విడబడ్డం కాబట్టి అసలు మనలాంటి వాళ్ళు ఇంకెవరు లేరు ఈ లోకంలో. అంటే ఎవరైతే విడిపించబడతారో వాళ్ళు, మారుమనసు పొందిన వాళ్ళు, అలాంటి వాళ్ళం అనేసి మనకు విపరీతమైన స్వాతంత్ర్యము, స్వేచ్ఛ ఉంది అనేసి పాపం చేయడానికి అనుమతి ఇవ్వట్లేదు దేవుడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అనుకుంటా, 16వ అధ్యాయం ఎక్కడో 6వ అధ్యాయంలో అనుకుంటా. కృప విస్తారంగా ఉందని మనం పాపం చేయదమా? అది ఇక్కడ కరెక్ట్ గా సూటబుల్ వర్డ్ ఏంటంటే, మనం స్వాతంత్ర్యం ఉంది, నాకు ఫ్రీడమ్ ఉంది, కొంచెం స్వేచ్ఛ ఉంది, చక్కగా నేను బతుకుతున్నాను కదా దేవుని కోసం, పర్లేదులే ఈ చిన్న విషయాల్లో ఏం కాదులే, ఈ మీరితే అని చట్టాలని, న్యాయాలని, ఇంకా మిగతా విషయాల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు. అంటే మన స్వేచ్ఛను దుష్టత్వానికి కప్పిపెచ్చు దుష్టత్వానికి వినియోగించుకోకూడదంట. మన దుష్టత్వాన్ని కప్పిపెట్టుటకు మన స్వాతంత్రాన్ని ఉపయోగించకూడదంట. అసలు స్వాతంత్రం స్వేచ్ఛ ఇచ్చాడంటే పాపంలో నుంచి శాపంలో నుంచి విడిపిస్తే దాని అంటే సింపుల్ గా ఇంకా అర్థం మనం దాని గురించి ఆలోచించాలంటే అసలు పాపంలో నుంచి విడిపిస్తే మరలా పాపం చేయటం దాని అర్థం. పాపంలో నుంచి విడిపించబడి మంచిగా దేవుని కోసం స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటే మరలా పాపం చేస్తుంది దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే మనము మనకిచ్చిన దేవుడు మనకు దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని స్వేచ్ఛని పాడు చేస్తున్నామని ఎదురు తిరుగుతున్నామని మన దుష్టత్వాన్ని కప్పు పెట్టుకోవడానికి మన స్వాతంత్రాన్ని ఉపయోగిస్తున్నాం. దావీదు గారు ఏం చేశారంటే పాపం చేసిన తర్వాత వెంటనే ఒప్పుకోలేదంట ఆయన. అంటే ఆయన రాజు నేను దేవుని భక్తుని అని చెప్పేసి బహుశా నేను అలా ఊహిస్తున్నాను. మరి దాని అర్థం అదే కదండి. ఒకసారి దావీదు గారు నరహత్య చేయించి ఆ వ్యక్తి యొక్క భార్యను పాడు చేసి అలా చేయటం ద్వారా పాపం అని తెలిసింది కదండి. తెలిస్తే మరి ఒప్పుకున్నాడా? కప్పిపెట్టాడంట, సంవత్సరం వరకు కప్పిపెట్టాడంట ఆ పాపని. సంవత్సరం తర్వాత దేవుడు నాతాను ప్రవక్తను పంపిస్తే అప్పుడు గొల్లున ఏడిచి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నాడు. అదే 51వ కీర్తన. అంటే నేను రాజును, నేను అధికారిని, నేను మంచి భక్తుని, మంచి సేవకుణ్ణి, మంచి వ్యక్తిని, నేను చాలా మంచితనం చేసిన వాణ్ణి అనేసి ఈ యొక్క పాపాన్ని కప్పి పెడతాను అని మన స్వాతంత్రాన్ని ఉపయోగించుకోకూడదు, మన అధికారాన్ని ఉపయోగించుకోకూడదు అని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. దావీదు అదే చేశాడు. కానీ దావీదుకి ఏం జరిగింది? అదే పాపాన్ని అందరి ముందు ఓపెన్ చేశాడు. ఎంత సిగ్గు, ఎంత భయం, ఎంత బాధ కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి మనం కూడా, ఎట్లా దేవునికి లోబడాలంటే దేవునికి దాసుల్లాగా లోబడాలి. ఆయన యొక్క ఏమంటారు, దాసులు అంటే బానిసలం. అసలు దేవునికి బానిసలుగా దాసులుగా ఉండటమే నిజమైన స్వేచ్ఛనంట. అంటే నాకు స్వేచ్ఛ ఉందని పాపం చేయటం కాదు, అది బైబిల్కి విరుద్ధం, దేవుని వాక్యానికి విరుద్ధం. స్వేచ్ఛ అంటే ఏంటిదట అంటే దేవునికి దాసులుగా ఉండటం, ఆయనకు సేవకులుగా ఉండటం అంట. అంటే మనం దేవునికి సేవకులము. అది ఏ వాళ్ళు ఎవరైనా సరే, ఏ విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా సరే అందరూ ఎలా ఫీల్ అవ్వాలంటే నేను దేవుని దాసుని, దేవునికి బానిసను, ఐఎమ్ ద బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్, నేను క్రీస్తుకు దాసుని. దాసుడు అనంటే ఆయన ఏ చెప్తే చేస్తారంట. హక్కులు ఉండవు దాసులకి, ఏం చెప్తా చేయాలంతే. ఏం చెప్తా చేయాలి, అవసరమైతే అన్నం పెడితే తింటారు, పెట్టకపోతే అలాగే ఉంటారు. కానీ ఏం చెప్తా చేస్తారంట దాసులు ఆ రోజుల్లో. వాళ్ళకేం హక్కులు ఉండవట, అసలు వాళ్ళకి ఏమి పౌర హక్కులు ఏమి ఉండవు. అదే పదాన్ని ప్రత్యేకంగా ఈ కొత్త నిబంధనలో ఉపయోగించడానికి కారణం ఏంటంటే ఆ బానిసలు ఎంత భయంకరంగా లోబడతారో. ఆ యజమానుడు ఏమి ఇచ్చినా, ఇవ్వకపోయినా, జీతం ఇచ్చినా, అన్నం పెట్టినా పెట్టకపోయినా ఆయన చెప్పింది చేయాల్సిందంతే. అలాంటి వ్యక్తిని నేను అని పౌలు చెప్పుకుంటాడు. ఐఎమ్ ద బాండ్ సర్వెంట్ ఆఫ్ ది క్రైస్ట్. మనం అందరం ఎలా ఉండాలంటే మనం దేవుని దాసులము, సేవకులము అని మనం అందరము అనుకుని అలా జీవించాల్సిందే, దేవునికి లోబడాల్సిందే. లాస్ట్ వినియోగపరచక దేవునికి దాసులమని లోబడాలి. దేవునికి నేను లోబడేవాణి కాబట్టి దీనికి లోబడతాను. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడి, రాజును సన్మానించుడి. అందరినీ సన్మానించుడి, అందరినీ గౌరవించాలి మనం. అందరినీ అన్నాడు, విశ్వాసులు అవిశ్వాసులు అందరినీ గణపరచాలి, గౌరవం ఇవ్వాలి, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే, మేము అధికారంలో ఉన్నాం, డిపార్ట్మెంట్లో ఉన్నాం, లేకపోతే రాజకీయ నాయకులం, లేకపోతే మేము నార్మల్ వ్యక్తులం, నీకేంటి అని చాలాసార్లు ఆర్గ్యుమెంట్స్ చాలా తక్కువ చూపు చూసే అవకాశాలు ఉంటాయి. మనం ఎప్పుడు చేయకూడదు సోదరులారా, అది చాలా పాపం. అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి, చాలా సన్మానించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరూ మనుషులే. తర్వాత సహోదరులను ప్రేమించండి అన్నాడు. సహోదరులంటే సంఘంలో ఉన్నవాళ్ళు, విశ్వాసులైన వాళ్ళు, రక్షించబడ్డ వాళ్ళ గురించి చెప్తున్నాడు. ప్రేమించాలి మీరు ఒకరికొకరు, చాలా మక్కువగా ప్రేమించుకోవాలి, ఒకరినొకరు పట్టించుకోవాలి, దేవునికి భయపడాలి. దేవునికి భయపడండి అనంటే దాని అర్థం ఏంటంటే, హీబ్రూ పదంలో దానికి అర్థం ఏంటంటే భయభక్తులు. వాస్తవానికి రెండిటికి ఒకటే అర్థం, జంట పదాలు వేరువేరుగా ఉపయోగించినా ఒకటే అర్థం ఇస్తుంది. భక్తి అన్నా భయం అన్నా హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే రెస్పెక్ట్, ఆనరింగ్ ది గాడ్. భయపడటం అంటే ఆయన ఏదో చంపేస్తాడని వణికిపోవడం కాదు, అది కూడా ఉంటుంది అందులో. కానీ ఫస్ట్ వచ్చే పదం ఏంటంటే రెస్పెక్ట్, చాలా గౌరవం ఇవ్వటం, ఆయనకి లోబడటం అని దాని అర్థం. కాబట్టి వాళ్ళని గౌరవించండి, వీళ్ళని గౌరవించండి అని దేవుని కూడా గౌరవించండి అని అన్నాడు. మనం చాలాసార్లు మిగతా వాళ్ళకి గౌరవించేస్తాము, దేవుని గౌరవించట్లేదు అని అంటే మిగతా వాళ్ళకి భయపడుతున్నాం, దేవునికి భయపడలేదు అంటే చాలా ప్రాబ్లం. దేవునికి భయపడే వాళ్ళు అందరికి భయపడతారంట. అంటే అట్లని భయపడటం అంటే ఈ భయపడటం కాదు, ఇక్కడ కాంటెక్స్ట్ లో చెప్పేది. దేవునికి లోబడే వాళ్ళు అన్ని ఏరియాల్లో లోబడతారంట. రాజును గణపరచుడి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే రాజులను, ప్రధానమంత్రుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలను విపరీతంగా తిట్టేస్తాం, కోపం వస్తుంది, ఆక్రోషం వస్తుంది, మనకు బూతులు తిట్టేస్తాం కొన్నిసార్లు. లేకపోతే కొన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడి ఇతను అది, ఇతను ఇది వేస్ట్, లేకపోతే ఏదేదో రకరకాలుగా మనం ఆక్రోషం కట్టలు తెంచుకొని మనం మాట్లాడుతూ ఉంటాం, అది మాట్లాడకూడదు. వాళ్ళని రెస్పెక్ట్ చేయాలని దేవుడు చెప్తా ఉంటే ఇష్టం వచ్చినట్లు నాయకుల మీద మాట్లాడకూడదు అంటే, నేను కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఆక్రోషాన్ని తట్టుకోలేక ఇదేం ప్రభుత్వం ఇట్లింది, అమ్మ ఎంత భయంకరమైన వ్యక్తులు, అవును వాళ్ళని చూసి ఏడవాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకంటే దేవుడు నియమించాడు. అంతేగాని దూషిస్తూ ఎప్పుడు అవమానపరుస్తూ శపిస్తూ ఉండకూడదు. రెస్పెక్ట్ దెమ్. ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం పరిశీలించుకొని వాక్య పెరుగులో ప్రార్థన చేసుకుందాం.